హరి ఓం. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము వామన అవతారం గురించి తెలుసుకుందాం. వామనుని కథ. అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అమృతం తాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణమైతే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థానపతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువు అయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. మహాన్ బావా, మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగమిచ్చారు, కష్టపడ్డాము, కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం తాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు గురుశక్తి గొప్పదా, అమృతం గొప్పదా, ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో, ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను, దీనిని విశ్వజిత్ యాగం అంటారని, ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప చేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణమయ్యేసరికి ఆ యాగ గుండంలో నుండి ఒక బంగారు రథము బయటకు వచ్చింది. దాని మీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహం గుర్తుగా కలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది. అద్వితీయమైన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగము ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకుని దివ్యరథముని ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఇంద్రుడు ఈ వార్తను తెలుసుకున్నాడు. అవతలివాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు, నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచడా వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువుగారైన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు, ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నది. నాకు తెలిసినంతవరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకరు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము అని చెప్పగా వారందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేశారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమైన మాటను చెప్పారు. బృహస్పతి చెప్పినది యథార్థం. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో, మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికెన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వారిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకొని పారిపోండి అని చెప్పాడు. దేవతలు తలకు దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు, ఒక్కడు కూడా లేడు. దివ్యమైన అమరావతి పట్టణం సునాయాసంగా తనది అయిపోయింది. ఇంద్రసింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇక నుంచి యజ్ఞయాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవము కొనసాగుతోంది. ఆయన దాన ధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు, రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు అయితే కాదు. ఇటువంటి సమయంలో చిత్రమైన ఒక సంఘటన జరిగింది. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, ఒకరు అతిథి ఒకరు దితి. ఇంద్రాదులు అతిథి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి, అతిథి, ఈ భార్యలేమిటి, కొడుకులేమిటి, రాజ్యాలేమిటి, ఈ సింహాసనములు ఏమిటి, ఈ గొడవలు ఏమిటి, ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణుమాయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది, ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా? ఈ ప్రపంచంలో కష్టంలో ఉన్నవాణిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గాని నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి. నీ కొడుకైన దేవేంద్రుడు, దేవతలు తిరిగి ఆ సింహాసనం పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడైన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడైన నారాయణ్ణి ప్రార్థించు అని చెప్పి పయోభక్షణము అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతమైతే కాదు. ముల్లపంది లేదా అడవి పంది తన కూరతో పైకెత్తి మట్టిని తీసుకొని ఒంటికి రాసుకొని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని 12 రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుణ్ణి సేవించగలిగితే 12 రోజులలో శ్రీమన్నారాయణ్ని అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడైన శ్రీమన్నారాయణ అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి 12 రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జురుకు తాగేసింది. గట్టిగా కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమైన వాడెవడు ఉన్నాడో ఆయనకే వినపడాలి. స్వామి అదితిని, నీవు ఈ పూజ ఎందుకు చేశావు అని అడిగాడు. ఆవిడ, స్వామి, నా కుమారుడైన దేవేంద్రుడు రాజ్యపృష్ఠుడయ్యాడు, నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది అని అడిగింది. స్వామి, నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తానని అనుకుండా, అమ్మ, నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు సచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా, వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మ, నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు అతిథిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి, వరము అడగడానికి కూర్చున్న అతిథిని నారాయణుడు వరం అడుగుతున్నాడు. అమ్మ, నాకు నీ కొడుకును అని అనిపించుకోవాలని ఉన్నది. నీ గర్భవాసం చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె, స్వామి, నాకు అంత భాగ్యమా? తప్పకుండా అన్నది. స్వామి, నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణ్ణి స్తోత్రం చేశారు. అతిథి గర్భం గర్భాలయమైంది. గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణమాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభ్యర్థలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖము చక్రము గద పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అతిథి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి కూడా స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా 8 సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనమిచ్చింది. బ్రహ్మగారు కమండలము ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాలనిచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి క్రిందికి దిగివచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఎంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకొని నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకొని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడే ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు, ఓహో, నీవేనా బలిచక్రవర్తివి? నీవేనా భూరిదానములు చేసేవాడివి? నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు. బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆ బంగారు పళ్ళెమును వటువు కాళ్ళ కింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకెత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చొని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము కింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమైన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు పైన నల్లని పాదము. ఏ వేదమును చదువుకొని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్న నిద్రలేవగానే శ్రీ మహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గర నుంచే చూశాడు. మహాయోగులైన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించగలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూశాడు. ఇంకా బ్రహ్మీ ముహూర్తంలోనే సప్త ఋషుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి, ఆహా, ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడగగలరు? ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు, నేను పొందుతున్నాను అనుకుని వింధ్యావళిని నీళ్లు పోయమన్నాడు. పైకి చూశాడు. బలిచక్రవర్తి తాను పతనమైపోతానని తెలిసి దానమిస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్లు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్లు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడటం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలంలోకి పెట్టి ఒక్క పోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకొని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటిదార పడిపోయింది. బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకొని కళ్ళకు అద్దుకొని, స్వామి, ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని దానం చేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధి పైనంతై తోయదమండలాగ్రమున కళ్ళంతై ప్రభా రాశిపైనంతై చంద్రునికంతై ద్రోణిపైనంతై మహార్వాటిపైనంతై సత్యపదోనుటంగు బ్రహ్మాండంత సంవర్ధి అయి పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకొని ఆ పాదమును తన కమండలంలోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పైలోకములన్నిటినీ కొలిచినది, క్రింది లోకములన్నిటినీ ఒక పాదము కొలిచినది. ఆ విధంగా 2 అడుగులతో వామనుడు భూమి ఆకాశములను కొలిచాడు. రవిబింబం బుపమింపబాత్రమగుచిత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుధంచద్గంటయై నోపురప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్నిండుచో. వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తల మీద గొడుగులా, తరువాత తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినప్పుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణమయ్యింది. చెవులకు పెట్టుకున్న మకరకుండంలాగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్యబింబము నడుముకు పెట్టుకున్న వడ్డానమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకమంతా అలా నిండిపోయి 2 అడుగులతో లోకమంతా కొలిచాడు. ఆయన బలిచక్రవర్తితో, నేను 2 అడుగుల నేలను కొలుచుకున్నాను, ఇంకొక 1 అడుగు భూమి ఏది అని అడిగాడు. బలిచక్రవర్తి, సూన్రుతంబుగా అని సుడియదు నా జిహ్వ, పొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నిలవు నేసిపెట్టు నిర్మలాత్మా. సూన్రుతంబుగాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నిలవు చేసిపెట్టు నిర్మలాత్మా. నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, నేను అబద్ధం చెప్పలేదు, నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణపాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటూ రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకువచ్చారు. బలిచక్రవర్తి వేల కాని వేళ క్రోధం తెచ్చుకోకూడదు, ఎవరు? తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవరు యుద్ధం చేయకండి అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణ పాదముల మీద పడి, స్వామి, నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యం పోతుందని తెలుసు కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావో నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా? నాకు భర్తు భిక్ష పెట్టు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు. 10 దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి, శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి, ఇటువంటి భక్తుడి నేను ఇంతకు పూర్వం చూడలేదు, దయచేసి బలిచక్రవర్తిని విడిచిపెట్టవలసినది అని కోరారు. బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వస్తే, బలిచక్రవర్తి నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడైన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి, స్వామి, ఇంతకు పూర్వమితనిని ఇంద్రపదవిని అనుగ్రహం వల్లనే వచ్చింది. నీవే మొదటి గురువి, నీవే శుక్రాచార్యుల్లో ప్రవేశించి యాగము చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమైన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది, ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటినీ నీవే ఇచ్చావు, ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచి పని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకొని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం మరి ఎక్కడా లేదు. స్వామి, ఎంత వరమును ఇచ్చావు అన్నాడు శ్రీ మహావిష్ణువు. మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలచక్రవర్తికి గొప్ప సన్మానం చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మ నివేదనం చేశాడు, సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడు చేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వినిని రక్షించాలి. వానిని వరుణ పాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించలేదు. సావర్ణి మనవు అయిన కాలంలో ఇతని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తర్వాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము, కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీర వాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలైన చోటును ఎవరు చూడరు. అటువంటి చోటుకి వీనిని రప్పించుకొని నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకములకంతటికీ ఇతనిని అధిపతిని చేస్తున్నాను. సర్వకాలముల యందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. 10 దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరు కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కానీ ఆకలి కానీ దప్పిక కానీ ఏమీ లేకుండా ఉంటాడు అన్నారు. మరి బలిచక్రవర్తి ఎందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యం ఉన్నది. అతని లోపల ఎంత గొప్పవాడైనా చాలా కాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భృగువంశ సంజాతులైన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమైంది. ఈ తిరిగిన ఫలితంకు ఇంత గొప్ప వరముని ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన నేను దానం ఇస్తున్నాను అనే చిన్న అభిజాత్యానికి వరుణ పాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణి మనవు వేళ్ళకు ఇంద్రుడిని చేసి తదనంతరం నాలో కలుపుకుంటాను. అదితి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడు అని పిలుస్తారు అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలిగోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకొని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యంలో బాగమడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తి చేశాడు. తాను మళ్ళీ శ్రీమన్నారాయణ పథమును చేరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ఎక్కడైనా పితృకార్యములు చేయకపోతే, వామనమూర్తి కథ వింటే వారు శాస్త్రీయంగా పితృకార్యము చేసినట్లే, ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తి అయి ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రం చేసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములు యందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. వాళ్ళకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు. ఇది అంత పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆఖ్యానం. సర్వేజనా సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ.